అతి ముఖ్యమైనటువంటి రోజు మన జీవితాలలో మనం కలిసాం. రానున్న 3 సంవత్సరాలలో ప్రపంచంలో ఒక అద్భుతం జరగబోతున్నది. చాలా జాగ్రత్తగా ఇవాళ నేను చెప్పేటటువంటి విషయాలు సైంటిఫిక్గా నోబెల్ ప్రైజ్ విన్నర్స్, పొలిటికల్ స్థాయిలో అత్యంత ఉత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు, బిజినెస్లో కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు, గురుతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మహానుభావులు, యోగులు, సిద్ధ పురుషులు, కళాకారులు, వీరందరూ కూడా ఏకకంఠంతో ఒక భవిష్యం అని చెప్తున్నారు. 2012 డిసెంబర్ 21 మానవ జాతిలో 100 మందిలో 90 మంది చనిపోతారు. వెబ్సైట్ ఉంది, చూసుకోండి. 21 డిసెంబర్ 2012 ఒక చిన్న షాక్ మొన్న బాంబేలో తగిలింది. మీకు మన అదృష్టం బాగుండే అంతతో అయిపోయింది, కానీ వాళ్ళు అనుకున్నట్టు తాజ్మహల్ ఒబెరాయ్ హోటల్ లేపేసి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కామన్ సెన్స్ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే మన కళ్ళారానే కనిపిస్తుంది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని. నేను అనేక దేశ విదేశాలలో ఉన్నటువంటి సైంటిస్ట్ వాళ్ళతో దగ్గరగా సంబంధం కలిగి ఉన్నాను, అనేక మంది బిజినెస్ పీపుల్తో దగ్గరగా సంబంధం కలిగి ఉంది. వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడూ ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, ఇంకా మా గతి ఇంతేనా? మనము మానవ సమాజానికి కానీ మానవతికి కానీ ఏమి చెయ్యలేమా? చూస్తూ 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 అలా దిగజారిపోతూ ఉండటమేనా అని. వెబ్సైట్లో దీన్ని సైంటిస్టు, పొలిటీషియన్స్, తెలియని వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. మేము చేతులు ఎత్తేసాం, మేమేమీ చేయలేము, దిగజారుతోంది దిగజారుతోంది అంతే, మేము చేయగలిగేది ఏమీ లేదు అని. కానీ ఒక వ్యక్తి, అతి సాధారణమైనటువంటి వ్యక్తి అనుకునేటువంటి ఆ వ్యక్తి గురించి ఎప్పుడైనా ఇంకోసారి మనం మాట్లాడినప్పుడు నేను ఆయన్ని జగన్నియంతగా గుర్తిస్తాను. వరల్డ్ అంటే హృదయ గ్రహం గురించి నేను మాట్లాడతాను. నేను విశ్వం యొక్క నియంతగా, నియంత అంటే మీకు తెలుసు కదా, ఆయన చెప్పిందే జరుగుతుంది, మీరేం చేయలేరు. విశ్వనియంత అని మన భాషలో భగవంతుడు అన్న, కానీ జగన్ నియంత అన్న మాట ఎందుకు చెప్తాను అంటే అప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక కంట్రోలర్ ఉన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేటటువంటి ఒక వాక్, ఒక ప్రతిజ్ఞ ఉన్నది, ఆ జగన్ నియంత యొక్క ప్రతిజ్ఞ. ఎందుకు శ్రీకృష్ణుడు యొక్క ప్రతిజ్ఞ జగన్ నియంత యొక్క ప్రతిజ్ఞ అంటాను అంటే, ఆ శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే, అసలు ఈ పృథ్వీ గ్రహాన్ని ఎలాగ నువ్వు పరిపాలించాలో సూర్యుడికి నేను చెప్పాను ముందంటాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనువే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్ సకాలేన మాత యోగో నిష్ట పరంతప. మహాభారతంలో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ మాట, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇది నేను ఎక్కువసేపు ఏం చెప్పాను, 40-45 నిమిషాలు కాదు చెప్తాను, మీరు గాభరా పడుకోకండి నేను ఎంతసేపు చెప్పేస్తాడు అని. కానీ చెప్పిన ప్రతి మాటని మీరు ఆచరణలో పెడితే మీ జీవితాలు ధన్యమైపోవటమే కాకుండా మానవ జాతి మీకు కృతజ్ఞతలు చూపించుకుంటుంది. ఆ అవకాశం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఎలా? మహాభారత యుద్ధంలో అర్జునుడు యుద్ధానికి దిగాడు, యుద్ధరంగంలోకి వచ్చాడు. వచ్చేటప్పుడు తెలియదు అతనికి తన బంధువులతో తన గురువులతో యుద్ధం చేయాలని తెలుసా తెలియకుండానే దిగాడా? తెలిసి దిగాడు. మరి తెలిసి దిగాక ఎందుకు వెళ్ళిపోతానన్నాడు? కాస్త జాగ్రత్తగా ఆలోచించింది. పరమ పూజ్య గురుదేవుడు ఈ రహస్యాలను మాకు కొన్నిసార్లు వాళ్ళ క్లాసులో చెప్తూ ఉండేవారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమైపోతే ఈనాడు కార్యకర్తలుగా మీరు చూపించిన వాళ్ళల్లో నేను లోక నాయకుల్ని విశ్వ నాయకుల్ని చూస్తున్నాను, ఉత్తనే అంటలేను నేను. ఇప్పుడు మీరందరూ కూడా కేవలం ఇక్కడ గుడివాడికే లిమిట్ అయి ఉంటారు అని నేను అంటలే. ఖచ్చితంగా ఈ మూడేళ్లలో మీరు జగద్విఖ్యాతమైనటువంటి విశ్వ నేతలుగా మారి తీరుతారు. దానికి ఏంటి ఆధారాలు, ఏంటి ఆ ప్రూఫ్, ఇది చేస్తే మనం ఇంత గొప్పవాళ్ళం ఎలా అవుతాం? దానికి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జునుడి గురించి చెప్తూ చెప్తున్నాను నేను. అర్జునుడు యుద్ధరంగంలోకి దిగాడు. దిగ్గానే నాతో యుద్ధం చేసే దమ్మున్న వాళ్ళు ఎవరు? రథం స్థాపయ మేచ్యత. పాండవులు ఒకవైపు నుంచునున్నారు, కౌరవులు ఒకవైపు నుంచునున్నారు. ఒకసారి మధ్యన పెట్టు రథాన్ని, నాతో యుద్ధం చేయటానికి ఎవడికి దమ్ముంది? ఆ దమ్ముతో దిగాడు, నేను గెలుస్తాను గ్యారంటీ అని. కానీ ఉన్నది అక్కడ మాయగాడు కదా, శ్రీకృష్ణుడు కదా. ఎవరిని నీకు ఇంత అహంకారంగా ఉందా అని ఎక్కడే తీసుకెళ్ళి నిలిపాడు? భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు వాళ్ళు ఉన్న చోటే తీసుకెళ్ళి ఆపాడు. 11 అక్షోహిణీ సేన. అక్షోహిణి అంటే సుమారు 2.5 లక్షల. 11 అక్షోహిణీలంటే ఎన్ని లక్షలు అర్థమవుతుంది కదా. అంతమందిలో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళు ఉన్న చోట తీసుకెళ్ళి పెట్టాడు. పెట్టగానే మీరు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ మాట నేను కావాలని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను కూడా అర్థం చేసుకోండి. అర్జునుడు చేసిన పని మీరు అర్థం చేసుకోండి. గెలుస్తాననే కదా వెళ్ళాడు, మీసాలు తిప్పుకుని కదా అడిగాడు, ఎవడు నాతో యుద్ధం చేస్తాడు, ఎవడిని చూపించు, రథం స్థాపయ మేచ్యత, రథాన్ని మధ్యలో పెట్టన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? భీష్ముడి దగ్గర పెట్టాడు. భీష్ముడిని చూడగానే అర్జునుడికి గుర్తొచ్చింది, భీష్ముడిని నేను చంపలేను, భీష్ముడికి ఇచ్చామృత్యు ఉంది. చచ్చిపోయేవాడు సర్వసేనాధిపతిగా ఎందుకు ఉంటాడు? సర్వసేనాధిపతిగా నుంచున్నాడు అంటేనే అర్థం ఏంటంటే నేను గెలుస్తాను అని నుంచున్నాడు భీష్ముడు. ఇంకా అర్జునుడు ఏం గెలుస్తాడు? వాళ్ళ తాత, ఆయన గురించి తెలుసు. ఇంటూ మార్క్, నేను గెలవలేను. సరే, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అర్జునుడికి ఒక ప్రామిస్ చేశాడు, ఒక ప్రతిజ్ఞ ఇచ్చాడు, నిన్ను సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా చేస్తాను అని. చాలా జాగ్రత్తగా ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఇవి ఎదురవుతాయి. మీరు గుర్తించగలగాలి వాటిని. ఒకటి, స్వయంగా మన కుటుంబీకులు, మన పెద్దలు, ఆదర్శ పురుషులు లాంటి వాళ్ళు భీష్ముడేం పనికిరాని వాడేం కాదు కదా, వాళ్ళు అడ్డు దొరుకుతారు ఖచ్చితంగా, వాళ్ళ అడ్డును మనం తొలగించగలం, గ్యారంటీ. తర్వాత ఎవడు కనిపిస్తున్నాడు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఏమని చెప్పాడు? నేను నిన్ను సర్వశ్రేష్ఠ ధనుర్ధనుడిగా చేస్తాను. చేశాడు. తర్వాత ఆయనకు తెలిసింది, ఆయన బొమ్మ పెట్టుకుని ఒక వ్యక్తి తనకంటే గొప్ప ధనుర్ధర అయ్యాడు. తెలుసుగా ఎవరు? చాలా జాగ్రత్తగా ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా లేదు, గురువు కంటే గురువు ప్రతిమ మీకు ఎక్కువ సహాయపడుతుంది, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే గురువు ఒకసారి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతాడు, కానీ ఆయన నువ్వు ఉన్నా లేకపోయినా పాప అక్కడ అలాగే ఉంటాడు, ఇంకా మీరు ఉపయోగించుకోవాల్సింది. ఇంచేత ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి యొక్క మూర్తిని చూసి అర్జునుడి కంటే గొప్పవాడైపోయాడు. ఇప్పుడు అర్జునుడికి అనుమానం వచ్చింది, ఒక గురువు తన మూర్తితో ఒకడికి నాకంటే గొప్ప ధనుర్ధారిని తయారు చేస్తే అసలు ఆయన ఎంత గొప్ప ధనుర్ధారి ఉంటాడు ద్రోణాచార్యుడు? ఇంకా ఆయనతో నేనే యుద్ధం చేస్తాను? భావార్థం అవుతుందా? ఈ సమస్యలు మనకు వస్తాయి. ఇప్పుడు నేను మీకు లోకనాయకులు అవుతానంటే మీకు ఇదే సమస్యలు వస్తాయి. మేము ఎక్కడ ఉన్నాం, ఏ మూలు ఉన్నాం, ఇక్కడి నుంచి నేను లోకనాయకుడు నెట్ అవుతాననే అనుమానాలకే గురువుగారు ఇచ్చిన జవాబు ఇది. అర్జునుడికి ఇచ్చిన జవాబు మనకి ఇస్తున్నారు భీష్ముడు. నెగిటివ్ మార్క్ అర్జునుడికి, నేను గెలవలేను. ద్రోణాచార్యుడు నెగిటివ్ మార్క్, గెలవలేను. కర్ణుడు స్వయంగా అర్జునుడు తండ్రే ఒక బాణం ఇచ్చాడు ఆయన, ఆ బాణం అందరికీ తెలుసు, అర్జునుడిని చంపడానికే పక్కన పెట్టుకున్నాడు. తెలుసు కదా ఈ కథ మీకు. వాడు ఉన్నాడు అక్కడ, అది ఎవడి మీద ప్రేమిస్తాడు? అర్జునుడి మీద ప్రేమి. ఇంకేం ప్రేమిస్తాడు? ఓ జయధ్రుడు కొంచెం వీక్, శివుడితో వరం పొందాడు, అర్జునుడితో నేనే ఓడిపోయాను, ఇంచేత అర్జునుడు తప్ప మిగతా నలుగురు పాండవులతో ఒకరోజున యుద్ధంలో పూర్తిగా గెలవలేదు. వాళ్ళు ఉన్నారు ఎదుర్కొండా, భీష్మంచ ద్రోణంచ జయధ్రథంచ కర్ణం తధాన్యానికి యోధవీరా. అది ప్రాబ్లం అర్జునుడి. తెలివైన వాడు చచ్చిపోయి యుద్ధం వాడు చేయడు, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అంతే కదా, నాకు శక్తి ఉందని చెప్పి గ్యారంటీగా చచ్చిపోతాను అందరూ నలుగురు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను ఎప్పుడో చంపేశాను వాళ్ళని, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు బతుకున్నారని. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధు, నేను మహాకాలుణ్ణి, ఇంకా ఈ మానవ జాతి యొక్క ఆ చరమ సీమకు వచ్చేసింది. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వస్తోంది 2012కి. 2011 నుంచి 2012 మధ్య సంవత్సరంలో పరమపూజ్య గురుదేవుల శతాబ్ది సమారోహం అంటాం దాన్ని. ఆ లోపల ఎవరు ఈ మార్గంలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ప్రపంచాధినేతలు అవుతారు. అది గురువుగారి యొక్క వాక్కు, అది అర్థం చేసుకోండి. ఆ దృష్టికోణంతో మీరు పనిచేయాలి, ఆ తీవ్రతతో మీరు పనిచేయాలి, ఆ వేగంతో మీరు పనిచేయాలి. ఓడిపోదు, గ్యారంటీగా ఓడిపోయింది. దానికి 1984-86 సంవత్సరాలలో పంచవీరభద్ర చేసిన సాధన చేసిన తర్వాత తన శరీరాన్ని వదిలేదలుచుకున్నప్పుడు వసంత పంచమి నాడు పరమపూజ్య గురుదేవుడు ఒక లెక్చర్ ఇచ్చారు, జాగ్రత్తగా మీరు దాన్ని గుర్తుంచుకోండి. అందులో ఆయన ఈ మాట అన్నారు, మీలోని దేవత్వాన్ని వికసింపజేసుకోండి, కాల నియములు కాకండి. చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని అర్థం చేసుకోండి. నేను లెక్చర్ ఇవ్వటాన్నే, పరమపూజ్య గురుదేవుడి యొక్క సందేశాన్ని మీ వరకు చేస్తున్నాను. మొదటి గ్యారంటీ ఏమి ఇస్తున్నాను, ఎవరు ఈ కార్యక్రమాలలో మీరు ఎంత తీవ్రంగా ఎంత ముందుకు వెళ్తారో భవిష్యత్తులో మీరు ప్రపంచాధినేతలు అవుతారు. నోరు సారింటనే పరమపూజ గురుదేవుడు చెప్తున్నారు. ఎలా అవుతారు? మీకు చాలా అనుమానం వస్తుంటుందని ఎంతమంది అడిగారు. నాకు తమాషా ఏంటి అంటే, ఈ ప్రశ్న నన్ను విదేశాల్లో అడిగారు, ఇండియాలో ఎవరు అడగలేదు. అసలు అడగాల్సింది ఇండియాలో. వాళ్ళు ఏం అడిగారు అంటే నన్ను, మీ రామాయణంలో హనుమంతుడు ఏమి నమ్మి రాముడు కార్యం చేశాడు? నాకు అసలు ఆ ప్రశ్న అర్థం కాదు. మీకు అర్థమైంది ఆ ప్రశ్న ఏంటో? నన్ను అడిగిన ప్రశ్న అది. హనుమంతుడు ఏమి చూసి ఏమి విశ్వసించి ఏమి నమ్మి రాముడు కార్యం చేశాడు? మనమేమో చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా, రాము కాజు కరబేకో ఆతుడు, ఆయనకు ఆతృతి ఉంటుందిట. హనుమాన్ చాలీసా తెలుసు కదా, ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. అష్ట సిద్ధి నవనిధికే దాత అసవరి దీని జానికి మాత. జానికి దేవి ఇచ్చింది ఆయనకి అష్ట సిద్ధులు నవనిధులను ఇచ్చేయి. నేను ఆయన సాధన నేను చేయలే, జానికి దేవి వరదానం ఇచ్చేసింది ఆయన. నిన్ను ఎవడు పూజిస్తే వాడికి అష్ట సిద్ధి నవనిధికే దాత అసవరి దీని జానికి మాత. ఆర్కే గారు మీరు ఇదంతా చెప్పారు బాగానే ఉంది, కానీ అసలు హనుమంతుడికి అసలు ఆ విశ్వాసం ఎలా వచ్చింది రాముడి మీద? నాకు అసలు ప్రశ్న అర్థం కాలేదు. వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఏం చేశారు అంటే, మీరేమంటారు హనుమంతుడికి దేవతాశక్తులు ఉన్నాయి, పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి, సరే, కానీ ఎక్కడున్నాడు? ఋషిముఖ పర్వతం మీద రాజ్యం కోల్పోయినటువంటి తన రాజుతో అడుక్కుంటూ ఉన్నాడు. వాళ్ళు వాడిన భాష అది నాకు తప్పేం అనిపించలే. అడుక్కుంటూ అని కాకపోతే భిక్షం ఎత్తుకుంటూ ఏదో దొరికింది తింటున్నాడు తప్ప రాజ్యం ఏం లేదు కదా. సుగ్రీవుడు హనుమంతుడు ఇద్దరే ఉన్నారు అక్కడ ఋషిముఖ పర్వతం మీద. అక్కడ కూడా ఎందుకున్నారు ధైర్యంగా అంటే, వాళ్ళు ఎక్కడికి రాలేడు కనుక, అది దిగితే వాళ్ళు కొడేస్తాడని భయం. ఇంకా ఒక చిన్న యువకుడు, టీనేజ్లో ఉన్న ఇద్దరు యువకులు మాసిపోయిన బట్టలతో, రాముడు లక్ష్మణుడు, భార్య కూలిపోయిందని రాముడు ఏడుస్తున్నాడు, లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు. ఇద్దరు ఊహించుకోండి ఆ పరిస్థితి. వాళ్ళు ఋషిముఖ పర్వతం దగ్గరికి వస్తే ఈ గొప్ప మీ హనుమంతుడు ఆ సుగ్రీవుడు భయపడ్డాడు. ఏమని భయపడ్డారు? వాళ్ళ యొక్క గుప్తంలేమో చంపటానికి వచ్చారేమో అయ్యో అని భయపడుతూ హనుమంతుణ్ణి జాగ్రత్తగా పంపిస్తాడు బాబు వాళ్ళ ఉన్నో చూడని. ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇద్దరు యువకులు అడుక్కు తింటున్నట్టు వెనుకలు, ఏమీ లేవు, వస్త్రాభూషణాలు లేవు, ఏమీ లేవు, భార్య పోయిందనే బాధతో తింటున్నాడో లేదో తెలియదు, మీరు ఊహించుకోండి ఆ సీన్. వాళ్ళు చూసి భయపడ్డాడు హనుమంతుడు. భయపడితే కనుక్కోవటానికి వస్తాడు. అంతా బాగానే ఉంది ఆర్కే గారు, కానీ రాముణ్ణి చూడగానే అతనికి ఆ విశ్వాసం ఎలా వచ్చింది? మీరు విశ్వసిస్తారా అలాంటి పరిస్థితుల్లో? మాకేం నమ్మకం కలగటం లేదు, మీరు ఎలా దాన్ని జస్టిఫై చేస్తారు? తర్వాత అయినా రామకార్యం చేశాడు గొప్పవాడయ్యాడు నేను కాదంటాను, లేదు జరిగిపోయిన తర్వాత వాడు గొప్పవాడంటే గొప్పే ఉంది. కానీ నేను గొప్పవాడిని కాదన్నోని ఆ పరిస్థితులను నిర్ణయించుకోగలిగటం ఎలా జరిగింది? అది ప్రశ్న అర్థమైందా మీకు? అదే ప్రశ్న ఇప్పుడు మీ ముందు ఉన్నది. మేమేం చేయగలం, మాకే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు సుగ్రీవుడు హనుమంతుడు కంటే మంచి స్థితిలో ఉన్నారు. డౌటా మీకు? మీకేమైనా భయం వేస్తుంది ఆవిడే నాట వెళ్తూ ఉంటే? పోనీ రాముడు పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో గురువుగారు మీ దగ్గరికి రాలేరు, వచ్చారా? గ్యారంటీ ఇస్తున్నారు ఆయన, నా పని చేయి నీకు ఇది ఇస్తాను, తేడా అర్థమైంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లోనే హనుమంతుడు రాముణ్ణి ఎందుకు విశ్వసించగలిగాడు అంటే, కాలాన్ని గమనించుకోవటం గుర్తుంచుకోవాలి. దాన్ని కాలనేమి అని గురువు గారు ఇందాక నేను చెప్పిన లెక్చర్ చెప్పాను కదా, మీరు దేవతలు దేవతలు కండి, కాలనేములు కాకండి. కాలాన్ని గుర్తించుకోకపోతే మీరేమీ చేయలేరు. అది ఇంత అద్భుతమైనటువంటి కాలము. మీరు ఏ వర్క్ చేసినా హనుమంతుడి కంటే గొప్పవాళ్ళు అవుతారు. మీరు ఇచ్చంటే అక్కడ ఒక లంక, ఒక చిన్న రాజ్యం అంతే. అక్కడ ఇక్కడ మాత్రము ప్రపంచము గడగడలాడుతోంది. నిన్న మీరు టీవీ న్యూస్ చూసిన వాళ్ళు ఉన్నారా? పూర్తిగా ఎవరైనా గడగడలాడింది, ఇంగ్లాండ్ గడగడలాడింది, అమెరికా గడగడలాడింది. అమెరికా కాబోయే ప్రెసిడెంట్ ఆల్రెడీ మన దగ్గరికి వచ్చాడు, ఒబామా ఫోన్, ఇజ్రాయెల్. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది, అదేంటంటే కాలజ్ఞానము. కాలజ్ఞానంలో ఉన్నటువంటి తమాషా ఒకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యోదయం అయ్యే టైం అయినప్పుడు సూర్యుడు ఖచ్చితంగా ఉదయిస్తాడు, నువ్వు పిలిచి ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా. మీరేమైనా ఆరుతులు పెట్టాలా, దీపయజ్ఞాలు చేయాలా, సూర్యుడిని ఆహ్వానించడానికి టైం అవుతే ఏం చేస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. కానీ అప్పుడు లేచి ఉన్నవాడు ఉపయోగించుకుంటాడు, దాన్ని పడుకుని ఉన్నవాడు పడుకునే ఉంటాడు. ఇంచట వాడికి లేదు, సూర్యోదయం అయినా కూడా తెలియదు వాడికి అయినట్టు, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. కాలజ్ఞానం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, కాలోస్మి లోకక్షయకులు ప్రవృద్ధో, కాలం మారిపోయేటటువంటి టైం వచ్చినది. ఇప్పుడు ఎవరైతే ఆ నిద్రమత్తు నుంచి మీరు బయటకు వస్తారో, మనని మనం దేవతలుగా గుర్తించుకుంటాము, వారికి పరమ పూజ్య గురుదేవులు ఒక వాగ్దానం ఇచ్చారు, నేను మీకు రాజమార్గం వేసేశాను, మీరేం మార్గం వేసుకోకర్లే, మీరేం సాధన చేయక్కర్లే, మీరు పరిగెట్టండి రాజమార్గం నుండి, మీరు ఎంత పరిగెడితే అంత. అవుడు లేడు అక్కడ అడ్డుకోవటానికి, మీకు అర్జునుడికైతే ఓ భీష్ముడు, ఓ ద్రోణుడు, ఓ కర్ణుడు అవడో కనిపిస్తున్నాడు. వాడికి చెప్పాల్సి వచ్చింది, కృష్ణుడు నేను ఎప్పుడో చంపేశాను బాబు, వాళ్ళు చచ్చిన వాళ్ళు, వాళ్ళు నువ్వు యుద్ధం చేయలేదు, ఓ నపుంసకుణ్ణి పెట్టుకున్నా నువ్వు గెలుస్తావు అన్నాడు. జరిగింది అంతే కదా, శిఖండిని పెట్టుకుని కదా గెలిచాడు. భావార్థంతో నంచత మనలో ఎంత శక్తి ఉంది, దాని గురించి మీరేం గాబరా పడక్కర్లే. నేను ఇది చేస్తాను అనుకుని మీరు అడుగు వేసేస్తే చాలు, రాజమార్గం వేసి ఉంటాను నేను. ఇంకా ఆ రాజమార్గంలో ఏమీ అడ్డంకులు లేని రాజమార్గంలో మీరు నడుస్తారా, పరిగెడతారా, లేకపోతే కారు వేసుకుని? మీ ఇష్టం, మీ ఓపిక. మీరు ఎంత దూరం ఎలా ప్రయాణం చేస్తారో, మీరు అంత దూరం వరకు నేను మీకు పక్కనే ఉండి సహాయపడతాను. మరి ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నప్పుడు మాకు సామాజికమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సమాజంలో మనం పుట్టిన స్థితి బట్టి, దాన్ని బట్టి. మరి ఇవన్నీ నీకెందుకు, అది నేను చూసుకుంటాను అన్నారు గురువు గారు. అవేమీ మీకు అడ్డు రావు, కానీ నువ్వు అడుగు వేస్తే అడ్డు రావు, అడుగు వేయకుండా అడ్డు తీస్తే వస్తానంటే ఆయన మాత్రం ఏం చేయగలడు? ఎవడైనా నీకు ఎప్పుడు హెల్ప్ చేయగలడు? మార్గంలో ఉంటే నువ్వు వచ్చాక నేను వస్తానంటే. ఉదాహరణలు అర్థమవుతున్నాయి అందరికీ, అంత అద్భుతమైనటువంటి ఈ కాలం. నీ ఇష్టం, నీ ఓపిక. మీ బరువు బాధ్యతల గురించి మీరేమీ గాబరా పడక్కర్లేదు. కొన్ని వేల మంది జీవితాలలో దీన్ని చూశాను. ఇవాళ ఇక్కడ ఉదాహరణ చెప్పారు కదా, డాక్టర్ని ఛాలెంజ్ చేశారు. ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి మీకు? మీరు అడుగు వేస్తే కదా మీకు వచ్చేది, అడుగు వేయకుండా ఉంటే అట. ఇంచేత ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనము దేవతలమే. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి మేము దేవతలమే అవుతే ఏం చేయాలి? దేవతల్లాగా చేయండి. అది ఎలా చేస్తామండి? గురువుగారు అనేవారు, అసలు ఆ ప్రశ్న ఏంటయ్యా, దేవతల్లాగా పనిచేయటానికి ఎలా చేయాలని అడుగుతానికి మీకు కార్ డ్రైవింగ్ రాదు, నాకు రాదు అనుకోండి, మీకు అంటున్నారు, మిమ్మల్ని ఏమంటలేదు, మరి నాకు కార్ డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే డ్రైవర్ పక్కన కూర్చుంటానా, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానా? డ్రైవింగ్ సీట్లో కూర్చుంటా. మరి నేను డ్రైవర్ని కాదుగా, మరి డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నా? డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? డ్రైవర్ ఏం చేస్తాడో అది చేయాలి, అంతేనా? ఇంకోటి ఏదైనా చేస్తావా? ఇంకా నువ్వు దేవత అవ్వాలంటే ఏం చేయాలి? దేవతలే ప్రవర్తించు. దానికి ఇన్ని ప్రశ్నలు వేస్తారేంటంటారు గురువు గారు, డ్రైవింగ్ రానివాడివి డ్రైవర్ చేసినట్టు చేస్తే నువ్వు డ్రైవర్ అయిపోతున్నావు కదా, మరి దేవతలు చేసినట్టు చేస్తే నువ్వు దేవత అవుతావు, దానికి ఇంత ప్రశ్నలు ఏంటి, సాధన ఏంటి అన్నాడు. అసలు నీకు సాధన ఎందుకు అన్నాడు ఆయన. సరే, ఏ దేవత సాధన చేయాలి? పరమ పూజ్య గురుదేవుడి యొక్క జగన్నయంత గురించి చెప్పేటటువంటిప్పుడు ఒక విశేషమైనటువంటి శక్తి మార్గశిర పూర్ణిమ నాడు వస్తుంది, దాన్ని దత్త జయంతి అంటాం. చాలామందికి దత్తుడు అంటే ఒక వ్యక్తి అనుకుంటారు. దత్తుడు అనేటటువంటిది అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి స్రోతం, సోర్స్. అది ఆ రోజు అందరికీ కళ్ళతో కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైనా మీకు అక్కడ లేదుగా బొమ్మలు పొందిలే, అది చూపిస్తాను నేను. యాక్చువల్గా మీకు ఆకాశంలో కనిపిస్తే అది విదేశీ ఆస్ట్రానమర్స్ కళ్ళారా చూశారు వాళ్ళది, అది జరుగుతున్నది. కానీ దానికి వాళ్ళు ఇంగ్లీష్ పేరు పెట్టి, మనం బ్రహ్మస్థానము అంటే వాళ్ళు ఒరిగా అంటారు, మనం రుద్రస్థానము అంటే వాళ్ళు ఒరియా అని అంటారు. పేర్లు మార్చారు తప్ప రూపాలవే. బ్రహ్మ రుద్ర విష్ణు ఈ స్వరూపాలు మూడు కూడా మార్గశిర పూర్ణమి నాడు ఒకే లైన్లో కనిపిస్తాయి. ఈ ఒకే లైన్లో కనిపించటమే త్రిమూర్త్యాత్మకం అంటాం. కానీ మీరు గురువు అని చెప్పేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మేశ్వర. ఈ స్తోత్రము ఈ శ్లోకము చదవని వారు ఎవరైనా ఉన్నారా? గురు ప్రార్థన తప్ప ఇంకేం లేదు. ఎవడ ఏ గురువైనా ఎక్కడ గురువు యొక్క శరీరం గురించి మనం మాట్లాడటండి. గురువు ఎవడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తిధారను మనకు అందజేసేవాడు. ఇది ఎవడైనా కావచ్చు. చేత మళ్ళా అక్కడ మీరు మళ్ళా కొట్టుకోకండి, మా గురువు గొప్ప అంటే మీ గురువు గొప్ప అని. గురువు గొప్ప కాదు. నేను కెమిస్ట్రీ చెప్పాను, కొన్ని లక్షలాది మంది కెమిస్ట్రీ చెప్తున్నారు. అంటే నేను రిటైర్ అయిన కెమిస్ట్రీ లెక్చరర్ కనుక చెప్తున్నాను. కానీ నాకు తెలిసి ఏ స్టూడెంట్ కూడా నీ కెమిస్ట్రీ లెక్చరర్ ఎవడో అని అడగాడు, కెమిస్ట్రీ అడుగుతాడు. అవునా కదా? మీరు ఉద్యోగానికి వెళ్ళినా ఏ స్టూడెంట్స్ అయినా చదువు మాట్లాడుకుంటూ ఉంటే కెమిస్ట్రీ గురించి, నువ్వు నీ లెక్చరర్ శరీరము దాని గురించి మాట్లాడుకుంటావా, సబ్జెక్ట్ మాట్లాడతావా? మరి సోది కెమిస్ట్రీలో మీరు పాటించగలిగేటటువంటి సంయమనము ఈ అవగాహన గురువు మీద అసలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఆవిడకి కావాలి కనుక ఆ భౌతిక శరీర దాని గురువు అవడో. మీరు దానికి దత్తత పొందారా? సృజనాత్మకమైనటువంటి శక్తి బ్రహ్మ, పరిపాలనా శక్తి విష్ణువు, లయకారక శక్తి శివుడు. ఈ శక్తుల గురించి మాట్లాడుకోండి. గురువు పేర్లు ఎందుకు చెప్పుకుంటారు? మీరు ఏ గురువు మీకు ఏం చెప్తే ఉంది? చెప్పేది ఇదే చెప్తాడు. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు. ఈ దత్త జయంతి నాడు నా కోరిక ఏంటంటే మీరు ఈ గురు మంత్రాన్ని అర్థం చేసుకోండి. గురు మంత్రం అంటే ఏమిటి? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. కానీ దీనికి మంత్రం ఏమిటి? మూడు ఉన్నాయని చెప్పాను కదా. గురువు బ్రహ్మ, బ్రహ్మ అంటే ఎవడు? పుట్టించేవాడు, సృష్టించేవాడు. ఇంజనీరే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో సృష్టించగలడు. డాక్టర్ మెడికల్ ఆస్పెక్ట్స్లో సృష్టి అంటే అర్థమైంది కదా. వాడి శక్తి సృజనాత్మకంగా వాడు నేర్చుకున్న విద్యలో ఉపయోగించుకోగలడు. ఈ భావం అర్థమైంది అందరికీ? నీకు ఏ విద్య వస్తే ఆ విద్యలోనే నువ్వు సృజనాత్మకమైనది ఏమైనా చేయగలవు. చేసావు, ఏదో ఒకటి కట్టావు, కట్టే కదా పడిపోతే. ఇప్పుడు పేక మేడలతో కడతాం కదా, ఇలా గాలి తిరిగితే పడిపోతుంది. ఎంతమంది పేక మేడలు కట్టుకుంటా ఉంటారు? ఆటగా ఆడుకోండి, అది వేరే విషయం. కానీ పేక మేడలు కాదు మనకు కావాల్సింది. కట్టింది నిలబడాలి, దాన్ని పరిపాలించగలగాలి, దానికి స్థిరత్వం ఇవ్వగలగాలి. దాన్ని విష్ణువు అంటాం. అర్థమైంది కదా? సృజనాత్మకమైన శక్తి మనం సృష్టించుకున్నదే నిలబెట్టుకునేటటువంటి శక్తి. కానీ ఒక్కొక్కసారి కాస్త మారుస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంచేత రుద్రుడు సంహారక శక్తి కాదు, చాలా తప్పు మాట వాడతాం, మన లయకారక శక్తి. మన భాష మనకే ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది, పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చి పెడుతుంది. ఒక వ్యక్తి గురువు గారితో అంటున్నాడు, ఇంగ్లీష్ వచ్చిన వాడే, విదేశీయుడు వచ్చాడు. గాడ్ ఈజ్ నో వేయర్ అన్నాడు. కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. గాడ్ ఈజ్ నో వేర్, అసలు దేవుడు అనేవాడు లేడయ్యా బాబు అన్నాడు. అంటే గురువు గారు అన్నారు, నాకు అంత ఇంగ్లీష్ రాదయ్యా, మళ్ళీ చెప్పు నువ్వు అన్నాడు. గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. కొంచెం క్రమ మార్చుకోయ్యా, ఈ డబ్ల్యూ నో పక్కన పెట్టు, నో హియర్ అవుతుంది అది అన్నాడు. నో హియర్ కాస్త ఎక్కడున్నాడు దేవుడు? నౌ హియర్ పదాలు సంహారకారక శక్తి కాదు, లయకారక శక్తి. తేడా అర్థం చేసుకోండి ఏంటో. మీరు రాత్రి నిద్రపోతారు, ఒక్క మర్చిపోతారు. మీ సృజనాత్మకమైన పనులు మర్చిపోతారు, బాధలు అంటే మర్చిపోతారు. మీరేదో పోషిద్దామని పరిపాలన చేద్దామని అది కూడా మర్చిపోతారు. కానీ మీరు ఉంటారు, ఉండరా? నెక్స్ట్ మీరు లేచినప్పుడు మళ్ళా ఎక్కడ పడుకున్నారో ఆ స్థితిలోనే లేస్తారు. కానీ అలసిపోయినటువంటి వాడు నిరాశ చెందుతున్నటువంటి వాడు, బాధతో నిద్రపోయినవాడు మళ్ళా ఊపికతో సాహసంతో లేస్తాడు. తేడా అర్థమైందా? లైకారక అంటే చచ్చిపోలేదు, సంహారక శక్తి కాదు అక్కడ జరిగింది, నీకు ఉత్తేజన, నీకు శక్తినిచ్చేది. అందుకే అడగండి ఎప్పుడైనా యోగ నిద్ర గురించి, మీకు చాలా బాగా చెప్పబడుతుంది. అది కనుక 10 నిమిషాలు మీరు చూసుకుంటే 3 నెలలు చేసిన స్టూడెంట్కి ఖచ్చితంగా, కొన్ని వందలాది మంది పిల్లల్లో చూశాను 50% వచ్చే వాళ్ళకి 90% వచ్చింది, 100% కరెక్ట్. కానీ మీరు 3 నెలలు కరెక్ట్గా చేయాలి. యోగ నిద్ర యోగ నిద్రలాగా చేయాలి, కానీ మామూలు నిద్రలాగా చేయకూడదు. సరే, అది ఆయన చెప్తారు మీకు అది. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ యోగ నిద్రాస్థితి రుద్రస్థితి, లేచాక నువ్వు అనుభవించి ఉన్నదాన్ని పరిపాలించగలిగేది విష్ణుస్థితి, కొత్త కొత్తవి సృష్టించగలగటం బ్రహ్మస్థితి. ఈ విద్య నేర్చేటటువంటి గురుతత్వము రేపు దత్త జయంతి నాడు ఏర్పరుస్తుంది అందరి గురువులకే, దేశ విదేశీయులేం కాదు, భారతీయుల గురువులే కాదు. ఎక్కడెక్కడ ఈ 3 చెప్పబడతాయో అక్కడక్కడ ఆ దత్తశక్తి పనిచేస్తుంది. అందువల్ల ఆ దత్తశక్తి ఎక్కడుంది, మళ్ళా నెక్స్ట్లోనే చదువుతారు మీరు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేన. అంచేత మీరు క్రిస్టియన్సా, మీరు ముస్లింసా, అసలు ఆ ప్రశ్నే రాదు. కానీ దీని అంతటికీ ఆధారమైనటువంటి, ఈ 3 శక్తులకి ఆధారమైనటువంటి మంత్రాన్నే గాయత్రి మంత్రము అంటాం. అందుకు ఇదంతా చెప్పు వచ్చాను నేను. అంచేత ఈ గాయత్రి మంత్రం అనేది హిందువులది కాదు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేన. అంచేత ఎవడి ఎవడికి సృజనాత్మక పరిపాలనాత్మక లయాత్మకమైనటువంటి శక్తి కావాలో ఎవరికి అక్కర్లేదు. అది చెట్లు పడుకుంటాయి, మీకు తెలిసినా తెలీదు, ఖనిజాలు పడుకుంటాయి. ఈ శిల్పులు నడిగితే చెప్తారు వాళ్ళు, అవి పడుకున్నప్పుడు చాలా ఈజీగా చెక్కేయొచ్చుట. ఆ టైం తెలియాలి ఎప్పుడు పడుకుంటాయో. అది ఎవడి జేబైనా కొట్టేయాలంటే ఎప్పుడు బెస్ట్ టైం? అంచేత ఏదైనా ఒక మంచి శిల్పం తయారు చేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు చేయలేవు. అంచేత ఖనిజ, వృక్ష, జంతు, దేవతా స్థాయి వరకు కూడా ఈ 3 కావాలి. ఏ 3 కావాలి? సృజనాత్మక పరిపాలనాత్మక లయాత్మక శక్తి కావాలి. అందువల్ల ఈ శక్తిని ఏమంటాం మనం? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. చరాచరంలో కూడా కదలిక ఉన్న వాళ్ళకే కాదు ఈ శక్తి ఉన్నది, కదలిక లేని వాటికి కూడా. అఖండ మండలాకారం, అనంతమైనటువంటి మండలం అంటే ఒక పృథ్వీ గ్రహమే కాదు, మొత్తము ఈ సృష్టిలో ఉన్నటువంటి దానికి ఓ విచిత్రమైనటువంటి రీసెర్చ్ గురువు గారు చేశారు. చాలామంది దేవతలు ఎక్కడో దేవతా లోకాలలో ఉంటారు, కానీ ఋగ్వేదంలో అన్ని దేవతల్ని కూడా నక్షత్ర సమూహంలో ఋషులు దర్శించి పెట్టారు. అక్కడ దత్తుడు, శేషసాయి విష్ణువు, హంసవాహిని, హంసవాహిని గాయత్రి, శివుడు ఏంటి జటాజూటం మీద గగ్గని ధరిస్తున్న రుద్రుడు, ఇవన్నీ కూడా మీకు ఆకాశంలో కనిపిస్తాయి, ప్రతిరోజు కనిపిస్తాయి మీకు. చూడటం తెలియాలి, ఎక్కడ తెలియాలి. మన నక్షత్రాలు అంటే ఏమిటి? సూర్యుడు అని మీకు చాలామందికి తెలియదు. ప్రతి నక్షత్రము కూడా ఒక సూర్యుడే. నిజం చెప్పాలి అంటే మన పృథ్వీ మండలంలో ఉన్నటువంటి, మన సౌర మండలంలో ఉన్నటువంటి సూర్యుడిని మీరే అనుకోకపోతే బచ్చా సూర్యుడు అనొచ్చు. బచ్చాగాడు చెంటో జ్యేష్ఠ నక్షత్రం, మనకు తెలిసిన నక్షత్రాలే. ఆ జ్యేష్ఠ నక్షత్రానికి పేరు జ్యేష్ఠ అని ఎందుకు వచ్చిందంటే, మన సూర్యుడి కంటే ఇది 900 కోట్ల రెట్లు పెద్దది. అది సూర్యుడే, మన సూర్యుడి కంటే 900 కోట్ల రెట్లు, అందుకని జ్యేష్ఠ అంటాం నేను. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ విధంగా అవుతే చెట్లోనూ ఖనిజంలోనూ జంతువులోనూ దేవతల్లోనూ ఉన్న ప్రాణశక్తి ఒకటే అయినట్టు, ఈ సూర్యులందరిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని సవిత అంటారు. దానికి ఆ పేరు అది. సవిత అంటే మన సూర్యుడి యొక్క శక్తి కాదు, ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి సూర్యుడు, ఈ దేవతా రూపాలు ధరించినటువంటి ఈ సూర్యులందరూ కూడా లోపల ఉన్నటువంటి శక్తి ఏంటి? సవితా శక్తి. తత్ సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడికే కాంతి వెలుతురు జ్ఞానము ఇచ్చేటటువంటి ఆసక్తి. అందుకే డైరెక్ట్ గా చెప్పాడు శ్రీకృష్ణుడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నామవ్యయం. మరి ఆ దత్తుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ సూర్యశక్తికి ఈ సూర్యశక్తిని చెప్పడం ఈజీగా. జ్యేష్ఠ నక్షత్రమే 900 కోట్ల రెట్లు పెద్దది మన సూర్యుడి కంటే. అంటే అక్కడి నుంచి వచ్చే శక్తి ఎవడైనా పట్టుకుంటే ఈ సూర్యుడికి చెప్పలేడా యోగం? అదే చేశాడు శ్రీకృష్ణుడు. అది కూడా చాలామందికి తెలియదు. అర్జునుడికే డౌట్ వచ్చింది, నువ్వు ఇప్పుడు పుట్టేవయ్యా, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు నువ్వు చెప్తే ఎలా నమ్మేది అంటాడు. సరే ఆయన అవస్థ లేదు, చెప్పాడు నువ్వు నేను చాలా జన్మలెత్తాం, బహువుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మనము అనేక జన్మలెత్తాం. పరం పూజ్య గురుదేవులు కూడా అదే చెప్తారు. ఇప్పుడే కాదు, కబీర్గా, సమర్థ గురు రామదాసుగా, రామకృష్ణ పరమహంసగా పుట్టినప్పుడు కూడా మీరందరూ నాతోనే ఉన్నారు. అర్జునుడికి తెలియదు కృష్ణుడితో పాటు ఎన్ని జన్మలు ఎత్తాడో. కృష్ణుడు చెప్పింది ఒప్పుకున్నాడు. అర్జునుడు లాంటి వాడే ఒప్పుకుంటే మనం ఒప్పుకోలేమా ఆయన చెప్తూ ఉంటే? ఆయన అబద్ధం చెప్తాడా మనకి? చేత ఇది గాయత్రి మంత్రం గురించి నేను చెప్తోంది. అనేక వేల జన్మల బట్టి అనేక గ్రహాలలో అనేక జాతులలో చింపురుష కిన్నర గంధర్వ ఈ జాతులు కూడా మీకు అతి త్వరలో పరిచయం కాబోతున్నాయి గాయత్రి మంత్రాన్ని కనుక మీరు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే. అంచేత ఈ గాయత్రి మంత్రాన్ని ఒక దేశానికి, ఒక వ్యక్తికి, ఒక మతానికి సంబంధించింది కాదు అని మీరు ముందు అర్థం చేసుకోండి. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనే ఫార్ములా చెప్తే అది ఐన్స్టీన్ చెప్పాడు కనుక అది జూస్ అనుకుంటే అట్ట, న్యూటన్స్ లా ఇంగ్లీష్ సైంటిస్ట్ చెప్పాడు కనుక అది ఇంగ్లాండ్ వాళ్ళది అనుకుంటున్నావా మనం? మరి ఇక్కడ ఎందుకు ఆ మూర్ఖత్వం చేస్తున్నాం మనం? అంచేత గాయత్రి మంత్రాన్ని మనలో ఉన్నటువంటి ఈ మూడు రకాల చేతనత్వాన్ని జాగృతం చేసేటటువంటి శక్తి ఇస్తోంది అనుకుని రోజు గాయత్రి మంత్ర జపం చేసుకోండి. గ్లోబల్ గాయత్రి మంత్ర జపం అని ఒక మెథడాలజీ డెవలప్ చేశారు శాంతికుంజలో. రేపు ఆదివారం అంటే ప్రతీ నెల నాలుగో ఆదివారం కాదు ఆఖరి ఆదివారం, చివరి ఆదివారం చెప్పింది అర్థమైంది కదా. ఆ రోజు మీరు ఎంతలాగా గాయత్రి మంత్ర జపం ఎక్కడెక్కడ చేసుకోగలిగితే గ్లోబల్ అక్కడక్కడ చేసుకోండి. దీని భావం ఏమవుతుందో తెలుస్తుంది కదా. ఈ అనంతమైనటువంటి అఖండంగా ప్రసాదం చేస్తున్నటువంటి ఆ సూర్యకిరణ శక్తి సముదాయాన్ని మనం దింపుకుంటున్నాం. దింపుకుంటే ఏమవుతుంది? మీరు గ్లోబల్ లీడర్స్ అవుతారు, విశ్వనీయంతలు అవుతారు. చేస్తే బాగా చదివితే ఫస్ట్ క్లాస్ వస్తున్నారు అందరికీ తెలుసు, కానీ ఎందుకో అందరికీ ఫస్ట్ క్లాస్ రావటం లేదు, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, రెసిడెన్షియల్ కాలేజీ వచ్చాక ఫస్ట్ క్లాసులు ఎక్కువే వస్తున్నాయి. నేను గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేవాడిని కనుక 100కి 5 6 పాస్ అయ్యేవారు. అంటే మిగతా 95 మందికి చదువుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుందని తెలీదా? ఎందుకు రాలేదు? చదవండి. చేత ఈ అవకాశాన్ని వదులుకోకండే. ప్రతి నెల రేపుతో స్టార్ట్, మరి అదృష్టం రేపే, అది చివరి ఆదివారం ఈ నెలలో. అలా ప్రతి నెలలో చివరి ఆదివారం నాడు గాయత్రి మంత్ర జపానికి ఎక్కువ సమయం ఇవ్వండి. ఈ గాయత్రి మంత్ర జపాన్ని చేసుకుంటూ, ఇప్పుడు గాయత్రి మంత్ర జపం గురించి చెప్పింది అర్థమైంది కదా. సకల సూర్యుల అనంత కోటి సూర్యుల యొక్క శక్తికి కేంద్రమైంది సవిత. ఈ సూర్యుడు అనుకోకండి, మీరు మళ్ళా బచ్చాన్ చేశారు సవితని. ప్రాణశక్తి భీముల్లోనూ ఉంది, నల్లిలోనూ ఉంది. తప్పు ఉదాహరణ ఇచ్చారేమో మీ ఇష్టం అనుకోండి, కానీ ఇద్దరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. భీముల్లో చాలా ఎక్కువగా ఉంది, ఆ పురుగులో చాలా తక్కువగా ఉంది. చేత ఆ సవితాశక్తిని పూజ చేయటానికి మీకే అర్హత కావాలి, ఒకే అర్హత కావాలి. మీకు బతికున్నామని నమ్మకం ఉంటే చాలు, మీకు ఆ నమ్మకం లేకపోతే నేనేం చేయలేను. ఆ అపనమ్మకం ఉన్నవాడు గాయత్రి చేయటానికి అర్హత లేదు వాడికి. కానీ వాడు బతికున్నాడు అంటే శ్వాస ఆడుతోంది ఉంటే, ఇంచేత సూర్యుడి యొక్క శక్తి మీలో శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది. గయాన్ త్రాయతి ఇది గాయతి. ఇంచేత మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే గాయత్రియే మీలోకి వెళ్తోంది. మీకు తెలిసినా తెలియకపోయినా కోమాలో ఉన్నవాడు కూడా గాలి పీల్చుకుంటూ ఉంటే బతికున్నట్టే లెక్క, కోమాలో ఉన్నాడంటాం అండి. భావార్థమైంది కదా. అంచేత మళ్ళా గాయత్రి కోసం మీరేం ప్రయత్నించక్కర్లే. అందుకే పరమ పూజ గురుదేవులు రామకృష్ణ పరమహంసగా నేను చేసిన తప్పు మీ చేత చేయనివ్వను అన్నాడు. ఏంటి ఆయన చేసిన తప్పు? అన్ని దేవతల్ని ప్రార్థన చేశాడు ఆయన, కాళికాదేవిని ప్రార్థన చేశాడు. కాళికాదేవిని సిద్ధి పొందించుకోవటానికి, సాక్షాత్కరింపజేసుకోవటానికి ఆయన కొన్ని సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత అనేక దేవతల్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు 3 రోజుల్లో, అది వేరే విషయం. క్రైస్తుని, మొహమ్మద్ని, అన్ని రకాల యోగుల్ని, దేవతల్ని వాళ్ళని సృష్టింపజేసుకున్నాక సాక్షాత్కరింపజేసుకోవటానికి సాధన చెయ్యాలి అని అర్థమైంది దానికి. తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్య వచ్చాక ఆయనకు ఒక రహస్యం అర్థమైంది, మీకు చెప్పారు, మీరు ఏ దేవతని సాక్షాత్కరింప చేయదలుచుకున్నారో మీరు ఏ సాధన చేయక్కర్లే, ప్రతిరోజు వస్తాడు. నువ్వు సాధన చేసినా చేయకపోయినా ఆ దేవత ఉన్నాడు అక్కడ, సాక్షాత్కరిస్తూ నువ్వు చూడటం నేర్చుకో అంతే, ఇంకా అది కూడా చేయలేకపోతే ఏం చేస్తాం? అర్థమైనా ఏం చెప్తున్నాను, దర్శనం ఎంత అద్భుతమైనటువంటి ఆ సవితాశక్తి అంటే, సర్వ సృష్టిని శాసించేటటువంటి ఆ సవితాశక్తి నువ్వు అడగకుండానే ప్రత్యక్షం అవుతుంది. దాని మీద మనం చూడం, ఆటే మాట్లాడితే చాలా ఎండగా ఉంది అంటాం, కావాలంటే ఒక ఏసీ రూమ్ వేసేసి నల్లదాన్ని పెట్టేసి అది లోపలికి రాదీయకుండా చేస్తాం. ఏసీ అది వేసుకోండి వద్దంటలేను నేను, కానీ భావార్థమే నేను చెప్తున్నాను. ఆ గాయత్రి మంత్రాన్ని యజ్ఞ విధానం ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ యజ్ఞ విధానాన్ని అర్థం, గాయత్రి మంత్రం గురించి చెప్పింది అర్థమే లేదు. నేను టూకీగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా చాలా ముందున్నటువంటి అదృష్టవంతులు, ఖచ్చితంగా మీరు విశ్వనేతలు అయ్యేటటువంటి శక్తి సంపన్నులు, దాన్ని ఇంకాస్త పటిష్టంగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. రెండోదేంటి, గాయత్రితో పాటు మనకు కావాల్సింది యజ్ఞము. సహయజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్త్విష్ట కామధుగ్ని, కోరికలు తీర్చుకోవాలంటే యజ్ఞం చేయగలరు. కానీ చాలా మందికి యజ్ఞం చేయటం అంటే అసలు అర్థం ఏంటో తెలియటమే. మొట్టమొదటి యజ్ఞం చేయటంలో తెలియాల్సింది ఏంటి అంటే, దారి కనిపించాలి మీకు. దారి కనిపిస్తే చాలు, మీ కష్టాలు పోతాయి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, దారి కనిపిస్తే కష్టాలు ఎలా పోతాయండి? మీరు గదిలోకి వెళ్ళారు, అడ్డదిడ్డంగా సామాన్లు పడున్నాయి, కత్తులు పడున్నాయి, మేకులు పడున్నాయి, రాళ్ళు పడున్నాయి, అడ్డదిడ్డంగా పడున్నాయి, చీకటిగా ఉంది. మీరు ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తే పడతారా పడరా మీకు తెలియదు, ఎక్కడే ఉంది, ఎటు అడుగు పెట్టినా పడతారు. కానీ మీ చేతుల్లో జ్యోతి ఉందనుకోండి, లైట్ ఉందనుకోండి, పడతారా? రాళ్ళు అక్కడే ఉంటాయి, కత్తులు అక్కడే ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి, కానీ మీకేం బాధ ఉండదు. జాగ్రత్తగా జ్యోతి అర్థమైంది కదా, అంచేత ముందు మీకు మార్గం తెలియాలి, ఎటు వెళ్ళాలి. మీరు యజ్ఞంలో యా జ్ఞా, జ్ఞా అంటే అర్థం సంస్కృతంలో తెలుసుకోవటం, యా అంటే ఎవడు, ఎవడికి మార్గం తెలిసిందో వాడు యజ్ఞం చేయాలి. ఏంటి మన మార్గం, ఏం చేయటానికి మనం ప్రయత్నిస్తున్నాం? ఈ జ్యోతి అనేటటువంటిది, అగ్ని అనేటటువంటిది మనం ఉపయోగిస్తాం యజ్ఞంలో. అగ్ని అంటే చాలా మందికి సూర్యకిరణాలు అని తెలియదు. మీరు ఎంతమంది తెలుసు, నాతో ఇదివరకు మాట్లాడిన వాళ్ళు చేతులు ఎత్తకండి, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో తెలుసు నేను చెప్పాను కనుక. మిగతా వాళ్ళు అగ్ని అంటే సూర్యకిరణాలే అంటే ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? చాలా మంది ఒప్పుకోరు. సరిపోని ఒప్పుకోకండి, ఇక్కడ దూది పెట్టాను నేను, రూఫ్ లేదు, మైదానంలో పెట్టాను దూది, వర్షాకాలం కాదు, పొడిగానే ఉంది, దూది పెట్టాను, ఎండాకాలం మండుట ఎండ, దూది ఎక్కడ పెడితే దూది అంటుకుంటుందా? వేడెక్కుతుంది, అంటుకుంటుందా? కానీ ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ దాని మీద పెట్టారనుకోండి ఏమవుతుంది? అంటే అగ్ని అంటే ఏమిటి? విస్తరింప వెదజల్లబడి ఉన్నటువంటి సూర్యకిరణాలు ఎప్పుడైతే ఏకత్రితమవుతాయో అగ్ని ఏర్పడుతుంది. అగ్రే నయతీతి అగ్ని అన్నది నిర్వచనమే, అది అది ముందుకు తీసుకెళ్తుంది మీ మార్గాల్లో. నయతి అంటే తీసుకెళ్ళేది. ఇందాక నేను చెప్పాను కదా, మార్గం తెలుస్తేనేగా యజ్ఞం. యజ్ఞానికి ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని అంటే ఏంటి? కేంద్రీకృతమైన సూర్యకిరణాలు, సవితాకిరణాలు. ఆ కేంద్రీకృతమైనటువంటి సవితాకిరణాలని మీరు ఈ దీపయజ్ఞంలో కానీ అగ్నిలో కానీ ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. అసలు ఆ భావం ఎక్కడుంది మనకి? పరమపూజ్య గురుదేవులు చాలా అద్భుతంగా గాయత్రి యజ్ఞ విధానంలో దాన్ని వివరించారు. ఆ కర్మకాండ మీరు చేసుకుంటూ పోతే ఉండే చాలు. ఇవాళ నేను ఆ కర్మకాండాన్ని ఎందుకు ఆపాను అంటే, ఇది చెప్దాం మేము, దీపయజ్ఞం మొత్తం ఆ యజ్ఞంలాగే చేస్తాం. జస్ట్ తేడా ఏంటి అంటే, అగ్ని వెలిగించి ఊదుకడ్డీలు వెలిగించాక ఇంకా ఆహుతులు మానసికంగా వేస్తాం. మిగతాదంతా యజ్ఞ ప్రసంగం, 24 స్టెప్స్ ఉన్నాయి అక్కడ, దాన్ని మీరు మెల్లిమెల్లిగా గమనించుకోండి. ఈ దీప యజ్ఞాల యొక్క విశిష్టత, చాలా లాభం ఏంటి అంటే, కొన్ని మల్టీ స్టోరీ బిల్డింగ్స్, ముఖ్యంగా అమెరికాలో అక్కడ అసలు మీరు లైట్ వెలిగిస్తే బెల్ మోగుతుంది, ఫైర్ బ్రిగేడ్ వచ్చేస్తుంది అగ్ని చేయదలుచుకుంటే ఆ పొగకి, దీపయజ్ఞం చేస్తే రాదు. కానీ ఫలితం ఒకటే, అగ్ని చిన్న అగ్ని అయినా పెద్ద అగ్ని అయినా అసలేంటది, ఏకత్రితమైనటువంటి సూర్యకిరణాలు. అందుకే మీరు మీ అగ్నిని దాటిని ఫోటో తీస్తే మీరు ఏ పూజతో ఆహ్వానం చేస్తున్నారో ఆ దేవతా స్వరూపాలు మీలో కనిపిస్తుంది మీరు చూస్తూ ఉంటే. అంచేత ఈ దీపయజ్ఞ పరంపర మీరు కొనసాగించాలి, పంచకుండి యజ్ఞ పరంపర మీరు కొనసాగించాలి. దీని తర్వాత చివరి మాట ఒకటి రెండు నిమిషాలే చెప్తాను. ప్రజ్ఞామండల్ మీరు ఏర్పాటు చేసుకోండి, ప్రజ్ఞామండల్స్ ఏర్పాటు చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, డీటెయిల్స్ మీరే డెవలప్ చేసుకోవచ్చు. పృథ్వీ మీద ఉన్నదంతా కూడా ప్రపంచమే, అంటే ఈ సృష్టి అంతా కూడా ఐదింటితో ఆధారపడి ఉంటుంది. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదు తత్వాలను మీరు ఎలా ఉపయోగించుకోవాలో పంచపాండవులు మీకు చెప్తారు. ఆ పంచపాండవులు చెప్పినటువంటి ఆ ఐదు నియమాలను మేము ఐదుగురము కలిసి చేసుకుంటాము. ఈ ఐదు ఎక్కడొస్తాయి? గాయత్రి మంత్రంలోనే వస్తాయి పంచతత్వాలు. అంచేత ఐదుగురు కలిసి గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ, గాయత్రి యజ్ఞాన్ని, ముఖ్యంగా పంచకుండి యజ్ఞాలను మీ వీలు బట్టి చేసుకుంటూ ఉంటే మీరందరూ కూడా పంచతత్వాలకి ఒక ప్రతినిధి అవుతారు. ఎలాగైతే మన శరీరము కొన్ని కోట్ల కోట్ల సెల్లతో శరీరం ఏర్పడుతుందో, ఐదుగురు కలిసి ఏర్పడిన ప్రజ్ఞామండలితో మానవ జాతి సమూహము ఏర్పడబోతోంది. అంచేత ఐదు కలిసి చేసేటటువంటి ఈ ప్రజ్ఞామండలి విశాలమైనటువంటి మానవ జాతికి, మహాపురుషునికి ఒక సెల్గా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో ఏకత్రితం అయితే విరాట్ మానవ జాతికి మీరు భాగాలుగా మారి మానవ జాతికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందజేయటమే కాకుండా మహాకాలునికి కూడా సహాయపడగలరని ఆశిస్తూ, పరమ పూజ్య గురుదేవుల ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉన్నాయి, అనుగ్రహం ఉంది, లేకపోతే ఈ మాటలు మనం విని ఉండము. దీనన్నిటికీ కూడా మీరందరూ సహకరిస్తూ మనందరము కలిసి పరమ పూజ్య గురుదేవులు చెప్పిన జ్యోతి మార్గంలో నడుద్దామని ఆశిస్తూ జై గురుదేవి.